गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन सदाचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवालिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयो निर्मवांस्ते स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
భారతీయ ఆధ్యాత్మికత అనేటటువంటి పదంలో భారతీయ అనేటటువంటి పదానికి అర్థం అది ఒక విశేష దేశానికి సంబంధించినటువంటి జ్ఞానము అని కాదు. మొట్టమొదట ఆ జ్ఞానాన్ని భారతీయులు గమనించారు అని. ఇప్పుడు న్యూటన్ గురుత్వాకర్షణ నియమము అంటే గురుత్వాకర్షణ నియమం న్యూటన్ది కాదు, ప్రకృతిలో ఉన్నది. కానీ మొట్టమొదట దాన్ని న్యూటన్ గమనించాడు ఈ దేశకాల పరిస్థితుల్లో, ఈ పీరియడ్ లో. ఇంకా న్యూటన్ కంటే ముందు కూడా చాలా మంది దాన్ని గమనించారు, మర్చిపోయారు. సకాలీన మహత యోగోనష్టపడం తప్ప మళ్ళీ దాన్ని ఎవడో కనిపెడుతూ ఉంటాడు. కనిపెట్టిన వాడికి మళ్ళా వాడి వల్ల కనిపెట్టాడు. వీళ్ళు ఋషులు, అందుకని ఈ ఋషులను అపౌరుషేయ జ్ఞానానికి ద్రష్టలు అంటాం. గురుత్వాకర్షణం అనేది న్యూటన్ కనిపెట్టింది కాదు, న్యూటన్ దర్శించింది. ఆ దర్శించింది ఇదివరకు కూడా ఉంది. న్యూటన్ దాన్ని దర్శించకపోతే గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవటం అంటూ ఏముండదు. మళ్లీ మర్చిపోతాం కాలగర్భంలో గురుత్వాకర్షణ శక్తి ఉంది అని. అప్పుడు మళ్ళీ ఇంకోడు దర్శిస్తూ ఉంటాడు. ఇంచేత వేద విజ్ఞానంలో ఋషులు అనేటటువంటి మాటకి అర్థము మళ్లీ మళ్లీ మీరు గుర్తుంచుకోండి అని చెప్తున్నాను నేను. వాళ్ళు ద్రష్టలు మాత్రమే, అందుకే వాళ్ళని మంత్ర ద్రష్ట ఋషులు అంటామని. అంచేత మంత్రం అంటే ఏంటన్నమాట, పరాస్థితి నుంచి ఒక విశేషమైనటువంటి ప్రాకృతిక శక్తిని మీ వద్దకు తీసుకొచ్చేటటువంటి అక్షర సముదాయము. మంత్రశక్తి చాలా ఉంటుంది. ఇప్పుడు మంత్రశక్తి అక్షరాలకి చాలా ఉంది. ఆ అక్షరశక్తి లేకపోతే ఈనాడు సైన్స్ లో చాలా పనులు మనం చేయలేం. ఎటుచ్చి ఆ అక్షరశక్తిని మంత్రాలని అంటలేదు మనం, ఆ అక్షరశక్తిని ఫార్ములాలు అంటున్నాం. అంతకంటే ఇంకే అంటలే. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా. అక్షరాల యొక్క శక్తి ఈ అనే అక్షరము, ఎం అనే అక్షరము, సి అనేటటువంటి అక్షరము, దానిపైన రెండు అనేటటువంటి సంఖ్య విషయం మనం. ఈ అక్షర శక్తి ఎప్పుడు మీకు అర్థమవుతుంది? సమత్వం యోగ ఉచ్యతే. ఈ ఎంసీ స్క్వేర్ కి సమానము అనేటటువంటి మాట పడుతుంది అక్కడ. యోగ విద్య తెలుసుకోవాలి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవాలి అంటే ఈ సమత్వం తెలియాలి. రెండు విశేషమైనటువంటి శక్తుల మధ్య ఉన్నటువంటి సమత్వము, అది మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సినటువంటి రహస్యం. ఉత్తరం మీరు ఉచ్చారణ చేసుకుంటే వెళ్ళిపోతే ఏం లాభం? మీరు దేంతో దాన్ని ఈక్వేట్ చేస్తున్నారు? దేంతో మీరు సమత్వాన్ని ఆశిస్తున్నారు? సింపుల్ లాజిక్ చెప్పారు, పిండాండ బ్రహ్మాండ సమన్వయం. అంటే ఈ పిండాన్ని దేంతో సమానం చేసి పారేస్తున్నాం, బ్రహ్మాండంతో సమర్థం చేసి పారేస్తున్నాం. ఏం ఆశ్చర్యం లేదు. ఒకటి ఇక్కడ విషయం, ఇటువైపు 10,000 విషయం సంఖ్య. సమన్వయం చేయాలి. ఎలా సమన్వయం చేస్తారు? 1 × 10,000 అని ఇటు వేసేసాం అనుకో, ఆ ఇంటూ గుణకారము మల్టిప్లికేషన్ మీరు చేయగలిగితే పిండాండాన్ని దేనితోనైనా సమానం చేయొచ్చు. అన్నం అంతా మర్చిపోతే పిండాండం బ్రహ్మాండం అవదు. దాని అంటే అది అసంభవం. అది ఎందుకు అవుతుంది పిండాండం బ్రహ్మాండం? మతిలేనటువంటి మాట అది. కానీ ఫార్ములా ఏంటి? సమత్వం యోగ ఉచ్యతే. నువ్వు సమానం చేయి. దాన్ని ఎలా సమానం చేస్తావు? 70 లక్షలు వేసావు, ఇక్కడ 1 ఉంది, 70 లక్షలతో సమానం చేయాలి దాన్ని. అంటే ఏం చేయాలి? 1 నువ్వు 70 లక్షలు పెట్టి హెచ్చవేయగలగాలి దాన్ని. అంటే కదా సమత్వం యోగ వచ్చేది అనే ఫార్ములా. అది అర్థం అవుతుంది. ఫార్ములాలు మాట్లాడుకుంటూ నేను దానంటే సమానం అయిపోతానంటే అవ్వవు. ఆ హెచ్చవేత, ఆ హెచ్చవేత ఎలా చేయాలి అనేదే యోగ శాస్త్రం. ఆ సమత్వం ఎలా సృష్టించి ఉంటామని. సమత్వం అంటే భగవంతుడిని మనస్థాయికి దింపుకోవటం కాదు. నువ్వు దింపలేవు, ఎలా దింపగలవు? 100 ని 1 ఎలా చేయగలవు? చెయ్యొచ్చు 100 భాగాలుగా చేస్తే. అంతేగా, కానీ 100 భాగాలుగా చేసిన ఆ ముక్కలన్నీ కూడా అఖండ మండలాకారం వ్యాప్తం మీద చరాచరం. అంచేత ఆ మానసిక స్థితి కడము నుంచి బ్రహ్మాండము వరకు కూడా ఒకటే. ఒకటే అనేది ఆ చేతనత్వాన్ని మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఆ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వ సమర్థత అనేటటువంటి మొదటి 3 లక్షణాలు, ఇంకా 4 లక్షణాలు ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకునేటటువంటి అవగాహన లేదు. ఇంచేత మనం 3 డైమెన్షనల్ వరల్డ్ లో జీవిస్తున్నాం. మన జీవితము ఏమంటారు, 3 డైమెన్షన్స్ అంటే వెడల్పు, పొడుగు, ఎత్తు, ఈ 3 మనకు తెలుసు, మిగతా తెలియవు మనకి. అందువల్ల దీన్ని 3 గుణాలు కలిగినటువంటి ప్రకృతి, 3 పరిణామాలు కావాల్సినటువంటి ప్రకృతి. ఆ 3 అనేటువంటి పదం అందువల్ల వస్తుంది. దీన్ని 4 డైమెన్షన్, 5 డైమెన్షన్, 6 డైమెన్షన్, 7 డైమెన్షన్ వరకు సూర్యకిరణాల ద్వారా వెళ్ళవచ్చు. నువ్వు ఎదగాలి అలాగా. ఆ సూర్యకిరణాల నుంచి నువ్వు ఎదగాలి. ఒకే సూర్యకిరణంలో 7 రంగులు ఉన్నాయని చెప్తున్నాం కదా. 7 రంగుల్లో మీరు 3 రంగులు మాత్రమే పట్టుకోగలుగుతున్నారు. 4వ రంగు ఒక విశేషమైనటువంటి జ్ఞాన సంపద గలవాళ్ళు పట్టుకుంటున్నారు. అది భారతీయ సంస్కృతి దేశాలకి ప్రపంచానికి అందించినటువంటి ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. సూర్యుడిలోని 7 కిరణాలు పరిపూర్ణంగా పట్టుకోగలిగితే ఈ సోలార్ సిస్టమ్, ఆదిత్య హృదయాన్ని మీరు గమనం చేసుకోగలుగుతారు. ఆదిత్య హృదయాన్ని అందుకు పారాయణ చేయమంటాం. ఇంకా ఆదిత్య హృదయంలో ఈ రహస్యాలు ఉన్నాయి. ఆ ఆదిత్య హృదయం కూడా ఎక్కడ కూర్చబడింది? యుద్ధ భూమిలో కూర్చబడింది. రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆదిత్య హృదయం చెప్తాడు, ఇమం వివస్వత యోగం. కురుపాండవుల యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు, కురుపాండవులు అనుకోడు యుద్ధం కౌరవ కురువులే, కురువ విషయలేగా. అంచేత వాడు కొట్టుకుంటున్నప్పుడు మళ్లీ ఇమం వివస్వత యోగం, ఈ సూర్య విద్యను చెప్తున్నాం. చేత తిరిగి తిరిగి మీరు నేర్చుకోవాల్సినటువంటి యోగ విద్య మళ్లీ ఎక్కడికి వస్తూ ఉంటుంది? సూర్యుడు వద్దకే వస్తుంది. మీరు సూర్యుని పట్టుకోండి. గాయత్రి మంత్రం ఎవడు దాని అధిదేవత? మళ్ళా సూర్యుడే అధిదేవత. అంటే ఏం చెప్పాను నేను, దేవత అనే పదాన్ని ఒక ప్రాకృతిక శక్తిగా మీరు అర్థం చేసుకోండి. అంతకంటే పెద్ద గాబరా పడక్కర్లే. మనం చివరికి తిరిగి సూర్యుడు వద్దకే మనం వస్తూ ఉంటే ఈక్వేషన్ ఎక్కడ వేసుకోవాలి? మీరు మీకు సూర్యుడికి వేసుకోవాలి. ఆ మౌలికమైనటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మళ్ళా మనం మర్చిపోతూ ఉంటాం. అనుగ్రహ మాలమంత్రం చేసేస్తూ ఉంటాం, భగవద్గీతలు చదివేసుకుంటూ ఉంటాం, అంతా చదివేసుకుంటూ ఉంటాం తప్ప మళ్లీ మనకి మరుపు వచ్చేస్తూ ఉంటుంది. సూర్యుని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోకండి. అందుకని మళ్ళా గుర్తు చేయాల్సి వస్తుంది. అది మీరు ఏది చేసినా అది సూర్యుడే. సూర్యుడి నుంచి అన్ని వస్తున్నాయి, సూర్యుడిలోకి అన్ని లయమైపోతున్నాయి. సూర్యుడిని దాటి నువ్వు వెళ్ళలేవు. ప్రస్తుతం వెళ్ళవచ్చేమో, ఏదో ఉందేమో. ఉంటే నీకు నాకు ఏం లాభం? ముందు సూర్యుడిని పట్టుకోండి. అంచతే వేద విజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సూర్య విజ్ఞానము. విష్ణు యొక్క 24 పేర్లతో సంధ్యావందనంలో ఆచమనం చేస్తాం.
ఆ 24 పేర్లు వేదాలలో సూర్యుడికి ఇచ్చినటువంటి పేర్లే. పొద్దున్న ఉదయిస్తున్న సూర్యుడికి బ్రహ్మ అని, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడికి విష్ణు అని, సాయంత్రం అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి రుద్రుడు అని పేరు వేదాలలో. రకరకాల పనులకి రకరకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. అదే శక్తికి, అదే పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి, అన్న, తమ్ముడు, భర్త, బయట వాళ్ళకి పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్కి వాళ్ళ ఆఫీసరు, సర్కిల్ ఇన్స్పెక్టర్కి సబార్డినేట్
వ్యక్తి వాడే అదే సూర్యుడు.
రకరకాలైనటువంటి ఈ రూపాలను ఎలా ధారిస్తున్నాడో ముందు మీ శరీరంలో పట్టుకోండి. మీ శరీరంలో కనుక మీరు దాన్ని పట్టుకోగలిగితే, ఒక శరీరంలో కనుక దాన్ని మీరు పట్టుకోగలిగితే,
వైద్యుడున్నాడు, వాడు ఏం చేస్తాడు? ఒక మానవ శరీరంలో ఉన్నటువంటి అస్థికలు ఎలా ఉన్నాయి,
రక్త ప్రసరణ ఎలా ఉంది, హృదయం ఎలా ఉంది, ఇవన్నీ పట్టుకుంటున్నాడు.
పట్టుకున్న తర్వాత వాడు ఏం చేయగలుగుతున్నాడు?
సంపూర్ణ సృష్టిలో మానవ శరీరధారి ఎవడున్నా వాడికి బాధ నివృత్తి చేయగలుగుతున్నాడు. ఇంతగా వాడు చేసేది,
ఇంతమంది శరీరాల దగ్గరికి వెళ్లి వీడి శరీరం ఎలా ఉంది, వాడి శరీరం ఎలా ఉంది అంటే అసలు వాడికి జన్మ సరిపోదు.
ఏం పట్టుకోగలుగుతున్నాడు? ఆ శరీరాల అన్నిట్లోకి కూడా కామన్ గా ఉన్నటువంటి,
ఆధారభూతంగా ఉన్నటువంటి
భౌతిక శరీరం యొక్క నిర్మాణాన్ని పట్టుకున్నాడు. భౌతిక శరీరం యొక్క నిర్మాణాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి మనకి భగవంతుడితో సమానమేగా. వైద్యం ఇప్పుడు మనకి తెలియదు, ఇప్పుడు ఇప్పుడేం తెలియదు, డాక్టర్లు డబ్బు తింటున్నారు, అది తింటున్నారు అంటారు. అసలు నీకు తలనొప్పి వస్తే ఆ డబ్బు తింటున్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి, నువ్వు ఎన్ని తిట్టుకున్నా అంతగా అందరం డాక్టర్ని తిట్టుకునేవాడేగా. కానీ కాస్త మీకు బాధ వస్తే ఏమి వెళ్తున్నావు, అక్కడికి వెళ్తావు, చచ్చినట్టు వెళ్తావు అక్కడికి. ఇంచేత ఆ జ్ఞానం ఉంది కనుక అంతేనా? అలాగే మిగతా 4 శరీరాల జ్ఞానాలు మీకున్నాయనుకోండి,
సేమ్ లాజిక్. భౌతిక శరీరంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎలాగైతే వైద్యుడికి ఉందో, ప్రాణమయ కోశ యొక్క నిర్మాణం అందరిది ఒకేలా ఉంటుందిగా,
మనోమయ కోశ నిర్మాణం అందరిది ఒకేలా ఉంటుందిగా, విజ్ఞానమయ కోశ నిర్మాణం అందరిది ఒకేలా ఉంటుందిగా, ఆనందమయ కోశ నిర్మాణం అందరిది ఒకేలా ఉంటుంది. ఇచ్చేటట్టే కోశాలు కనుక, సింపుల్ గా మీరేమీ గాభరాపడ, కోశాలు కనుక ఇమీడియట్ గా ప్రశ్న పరంపర ఉదయిస్తుంది, ఏంటి మాస్టర్ మీరు చెప్పేస్తారు ఇలాగా, మనుషులు ఒకే మనుషులు ఎన్ని రకాల కోరికలు, ఎప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికంటే నాకే తెలియదు, ఎవరిది వాడికే తెలియదుగా, వాడు ఎప్పుడు ఏ మూడ్లో ఏం చేసేస్తాడు, అంతా ఒకేలాగెందుకుంటుంది? మానవ శరీరంలో రంగులు, రుచులు, ముక్కు పొడుగు అట్ల ఒకేలాగున్నాయా? ఏ ఒక్క మనిషిది 800 కోట్ల ఒకేలాగలేవు, చుట్టం ఒకేలాగున్నాయా? కానీ ఆధారభూతమైనటువంటి తథ్యం ఒకేలాగున్నాయి.
800 కేజీల బరువు ఉన్నటువంటి మనిషి అయినా, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ అయినా,
విధానంలో మార్పు లేదు, మందుల్లో మార్పు లేదు. ఎటు వచ్చి డోసెస్ తగ్గిస్తాం, వెయిట్ తగ్గింది కనుక డోస్ తగ్గిస్తాం, కానీ మందు అదే పారాసెటమాల్ ఇస్తాం. జ్వరం వస్తే వీడికి 500 మిల్లీగ్రామ్స్ ఇస్తే వాళ్ళకి పీడియాట్రిక్ డోస్ అంటాం, ఇంకా డోస్ తగ్గిస్తాం కదా. ప్రాణమయ కోశానికి అంతే అనేది ఎందుకు అర్థం కావటం లేదు మనకి? మనమయ కోశానికి కూడా అంతే, విజ్ఞానమయ కోశానికి కూడా అంతే, ఆనందమయ కోశానికి కూడా అంతే. మీరు ఇది పట్టుకోండి సాధనలో. మీరు కళ్ళు మూసు కూర్చుని ఏం చేయమంటున్నాం? కళ్ళు మూసు కూర్చుని మామూలుగా మీరు ఇంగ్లీష్ చదువుకోవాలనుకోండి, మీరేం చేయాలి? మేము పచాలు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, వంట చేస్తూ ఇంగ్లీష్ చదువుకుంటానంటే వస్తుందా? కాలేజీకి వెళ్తాం, స్కూల్కి వెళ్తాం, బల్ల మీద కూర్చు, బల్ల దగ్గర కూర్చుంటాం అంతే. నోరు మూసుకుని మరీ కూర్చుంటాం. ఎవడైనా లాస్ట్ బెంచ్ లో మాట్లాడుతుంటే నేనేమంటాను? లాస్ట్ బెంచెస్ అంటాను. వాళ్ళు మాట్లాడటం మానేస్తారు. అప్పుడు వాళ్ళతో చెప్తుంటాను, నేను మిమ్మల్ని ఏం అనలేదయ్యా బాబు, మిమ్మల్ని అనే ధైర్యం నాకు లేదు, లాస్ట్ బెంచెస్ అన్నాను నేను, మిమ్మల్ని ఎక్కడ అనగలను నేను, ఆ కర్రముక్కలు అన్నాను అంట.
కానీ లాస్ట్ బెంచెస్ అంటే కర్రముక్కలు అన్నానా? కాదు కదా. ఎవరిని అన్నాను? దాని మీద
కూర్చున్నటువంటి వ్యక్తుల్ని అన్నాను. ఈ అవగాహన అర్థం చేసుకోండి. మీరు
మామూలు క్లాస్ రూమ్ లోనే మౌనంగా ఉంటే గానీ చెప్పిన పాఠం అర్థం అవుదు కదా.
మరి అదే మౌనం ఇక్కడ ఎందుకు పాటించలేకపోతున్నాం మనం? పాటించటం అంటే ఇప్పుడు నా మాటలు వింటున్నారు, మీకు అర్థం అవుతుంది, అర్థమయ్యాక అల్లుకోవాలి మీరు దీన్ని కళ్ళు మూసుకుని. అన్ని విషయాలు నేను ఎక్కడ చెప్పగలను మీకు? మీ ఉద్దేశంలో మెడికల్ కాలేజీలో ఒక్క హార్ట్ ఎలా పనిచేస్తుందో వాళ్ళు నిజంగా ప్రతి విషయం చెప్పాలనుకుంటే డాక్టర్ 10-15 సంవత్సరాలు పడుతుంది
ప్రతి విషయం చెప్పడం.
కొన్ని ఎలా చదువుకోవాలో, ఎలా చేసుకోవాలో చెప్పుతాడు. చెప్పే కింద మీరు అల్లుకోవాలి.
ప్రపంచంలో ఉన్నటువంటి రోగాలన్నీ, ఏ రోగం వస్తుందో, ఎంత బరువు ఉన్న మనిషికి వస్తుందో, వస్తే ఏం చేయాలో అన్నది చెప్తాడా?
అలాగే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి విషయము దేని గురించి చెప్తోంది? సూర్యకిరణాల గురించి చెప్తోంది. అది మర్చిపోకండి. మీకు మీ లక్ష్యం ఏంటి అంటే, మీ సాధన యొక్క ఉద్దేశం ఏంటంటే, సూర్యకిరణాలతో దానికి లింక్ ఏంటి,
ఎలా లింక్ ఉంది,
లింక్ ఉంది అన్నది మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సూర్యుడు నీరు లేకపోతే జీవ లేదు,
ప్రాణం ఉద్భవించదు.
సూర్యుడు ఉండాల్సిందే, నీరు ఉండాల్సిందే. సూర్యకిరణాలు నిరంతరం మన చుట్టూరా ఉంటాయి. నీరుని మనం కలశంలో పెట్టుకుంటాం, గ్లాసులో పెట్టుకుంటాం, ఆచమనం అంటాం, అదంటాం, ఇదంటాం, చెక్కించుకుండా చుట్టూ పోస్తూ ఉంటాం, రకరకాలుగా నీటిని ఉపయోగించుకుంటూ ఉంటాం. అంతా బాగానే ఉంది. ఎంత నీటిని ఉపయోగించుకోవాలి, నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ విధమైనటువంటి మీకు ఆలోచన ధోరణి మీకు రావాలి. అక్కడ ఎగ్గకుండా పెట్టాం, 27 జ్యోతులు వెలిగించమంటున్నాం, ఒకసారి 9 జ్యోతులు వెలిగించమన్నారు మాస్టర్. ఏ లాజిక్ తో వెలిగించమంటున్నారు, కారణం ఏంటి, ఎందుకు చెప్తున్నాడు అలాగా? ఏదో కారణం ఉండాలి కదా. అది మీరు అర్థం చేసుకోండి. దానికి ఇక్కడ ఈ క్లాసులో ముఖ్యంగా ఇన్ని విషయాలు నేను చెప్పుకుంటూ పోతున్నా, మీరు ఆధారం ఎత్తేసారనుకోండి, ఎంత గొప్ప విషయాలు చెప్పినా మీకు ఉపయోగపడదు. ఆధారం తెలిస్తే మీరే విషయాలు చెప్పగలుగుతారు.
ఇలా ఎందుకు చేయకూడదు మాస్టర్, విషయం అర్థమవుతాయి.
విషయం ఏంటి, ఆధ్యాత్మిక జగత్తులో దీక్ష అనేది ఒక ప్రక్రియ. ఆధ్యాత్మిక జగత్తులోనే దీక్ష అనేది ఒక ప్రక్రియ.
నిత్య జీవితంలో కూడా
ఈ నవల పూర్తి చేస్తే గానీ నేను బయటకు రాను అనే
దీక్ష మనం పట్టుకోవటంలే తెలియకుండా,
కానీ దానికి పేరేం పెడతాం, నవల చాలా బాగుంది అనే పేరు పెడతాం. అదే రేల్కి టైం అయిపోయింది అనుకోండి, నవల చదువుతూ కూర్చుంటాం, మరి అప్పుడు ఆ దీక్ష పోతుంది. మీకు భావం అర్థమవుతుంది కదా అని చెప్పి, దీక్ష అనేది ఒక విశేషమైనటువంటి పనిని ఒక విశేషమైన దృష్టితో ఒక విశేషమైనటువంటి కాల ప్రమాణంలో పూర్తి చేయటం దీక్ష. ఎందుకంటే బీఎస్సీ ఎన్నేళ్ళు చదవాలి, 3 ఏళ్ళు చదవాలి,
9th క్లాస్, 10th క్లాస్,
8th క్లాస్ ఎన్నేళ్ళు చదవాలి, 1 సంవత్సరం చదవాలి. ఇంజనీరింగ్ కోర్సు ఎన్నేళ్ళు చదవాలి, 5 ఏళ్ళు చదవాలి. మెడిసిన్ 5 ఏళ్ళు చదివితే చాలా, ఇంకో దీక్ష ఉంది దానికి అటాచ్డ్, 6 నెలల పాటు ఓ మెడికల్ హాస్పిటల్లో హౌస్ సర్జన్షిప్ చేయాలి. ఇవన్నీ దీక్షలే. ఇక్కడ మీరేం దీక్ష తీసుకున్నారు, ఆ దీక్ష యొక్క అవగాహన మీకు వస్తుందా? ఏంటి దీక్ష అంటే చెప్పాను కదా, నియమిత కాలములో నియమిత విధానంలో నియమిత లక్ష్యాన్ని పూర్తి చేయడం. సిలబస్ పూర్తి చేసేవా లేదా, చెప్పగలిగేవా లేదా అన్నంతా మేము ఆలోచించాం కదా. సంవత్సరం అయిపోయింది, పరీక్ష పెట్టేయాల్సిందే. పరీక్ష పెట్టేశాక వాడికి ఆ డిగ్రీ ఇచ్చేయాల్సిందే. బీఎస్సీలో కానీ ఎంఎస్సీలో కానీ మీ ఉద్దేశం ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ చెప్పేయగలమన్నా మేము, ఎంఏ ఇంగ్లీష్ చెప్తాం
అంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఇంగ్లీష్ పుస్తకాలన్నీ తీసుకొచ్చి వాడిని నెత్తి మీద పెట్టామనుకోండి, మేము
చదవలేడు వాడు,
ఏం చేస్తాం? ఆ 2 ఏళ్లలో ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి మెళుకలు, ఇంగ్లీష్ భాషలో ఉండేటువంటి డ్రామాలు, ఇంగ్లీష్ భాషను ఉపయోగించి చేసేటటువంటి రచనలను వీడికి పనికొచ్చేవి, సమాజానికి పనికొచ్చేవి, లేకపోతే ఆ రచనలో ఉన్నటువంటి సర్వోత్కృష్టతను తెలియజేసేవి చెప్పేసి, నీకు ఈ విషయంలో మాస్టరీ వచ్చేసింది, ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అని కదా చెప్తున్నాం మనం. ఆ 2 ఏళ్లలో చదివినటువంటి చదువు అంటే ముందున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం మనం, అంటే లేకపోతే 18 ఏళ్ళు అనుకుందాం, ఫోటో క్లాస్ నుంచి చదివితే ఈ 18 ఏళ్లు వాళ్ళు దీక్షగా చదివిన దాంట్లో ఇంగ్లీష్ భాషలో పబ్లిష్ అయినటువంటి ఎన్ని పుస్తకాలు వాడు చదవగలడు? రాత్రి పగలు వాడు చదువుతున్నాడు, తిండి మానేసి అనుకున్నా, అన్ని చదవలేడుగా. కానీ ఏ శక్తి వచ్చింది వాడికి? ఇంగ్లీష్ భాషలో భూత భవిష్య వర్తమాన కాలాలలో ఏ పుస్తకం వచ్చైనా వాడు చదవగలడు, అర్థం చేసుకోగలడు, ఇంకోళ్ళకి చెప్పగలడు, అంచేత మాస్టర్ వాడు. ఆధ్యాత్మిక జగత్తులో మరి మీకు అది రావాలి కదా మాస్టరే, ఒక కాల ప్రమాణంలో ఎలా వస్తుంది, ఏ భావనతో వస్తుంది, అది ఏ విధంగా వస్తుంది? సిలబస్ మనకి లేక, సబ్జెక్ట్ మనకి లేక, మళ్లీ మళ్లీ మీరు సబ్జెక్ట్ మర్చిపోతారు,
మళ్ళా మీరు కర్మకాండం చేస్తూ కూర్చుంటారు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మీరు తిప్పుకుంటూ కూర్చుంటారు, కానీ చెప్తున్నటువంటి అసలు విషయాన్ని గమనించుకోరు. ఎప్పుడు మనము మాల పట్టు కూర్చున్నా, యజ్ఞం ముందు కూర్చున్నా, దేవాలయాలకు వెళ్లినా, చర్చిలోకి వెళ్లినా, గురుద్వారాలకు వెళ్లినా, ఆధ్యాత్మికత అనేటువంటి పేరుతో ఏ పని చేసినా మనము సూర్య విజ్ఞానాన్నే పట్టుకుంటాం, సూర్యుడు యొక్క కిరణాలనే పట్టుకుంటాం. ఇప్పుడు సైన్స్ ఒప్పుకుంటోంది మేము అదే చేస్తున్నాం అని, బాటనీ చదువుతున్నాం. సూర్యకిరణాలు లేకపోతే బాటనీ లేదు. జువాలజీ చదువుతున్నాం, సెల్ స్ట్రక్చర్ చదువుతున్నాం జువాలజీలో. సూర్యకిరణాలు లేకపోతే సెల్స్ లేవు. సూర్యుడు లేదే బయోకెమిస్ట్రీ లేదు, పదార్థం లేదు, ఏమీ లేదు. దాన్ని ఒప్పేసుకున్నారు సైంటిస్టులు. కానీ మన ఋషులు మొట్టమొదటి దాన్ని పట్టుకున్నారు. ఇవం వ్యవస్థతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఆదిత్యోదయం, రామరావణ యుద్ధం జరిగిన, మహాభారత యుద్ధం జరిగిన, మరి రామరావణ యుద్ధానికి మహాభారత యుద్ధానికి సూర్య విజ్ఞానానికి సంబంధం ఏంటి? మరి ఆ ప్రశ్న రావాలిగా మనకి. ఆ ప్రశ్న మీకు రాలేదంటే ఇంతవరకు నేను చెప్పిన ఘోష మీకు అర్థం కాలేదని. ఎవడో రాముడు, ఎవడో రావణాసుడు కొట్టుకుంటున్నారు, ఏ త్రేతాయుధంలోనూ కొట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు మీరు వాళ్ళ గురించి చదవటం పిచ్చివాళ్ళలాగా? అప్పుడు రాక్షసులున్నారా, ఆ రావణాసుడున్నాడా, ఆ యుగం ఉందా, ఆ కోతుల్లో ఆ శక్తి ఏది, రాయిని నీళ్ళల్లో పడేస్తే తేదేవిట, ఏది తేల్చి చూస్తాను చిన్న రాయి ముక్కని. మరి ఎలా? కానీ అక్కడ ఉన్నటువంటి సూర్య విజ్ఞానంతో లింక్ చూసుకుంటే సంపూర్ణ సృష్టి ఒకటే. సూర్యుడు గురించి చెప్పబడుతున్నప్పుడు, సూర్య విజ్ఞానమే నేర్చుకుంటున్నప్పుడు, రామరావణ యుద్ధం జరిగినా సూర్యుడిలోంచే శక్తి రావాలి, మహాభారత యుద్ధం జరిగినా సూర్యుడిలోంచే శక్తి రావాలి. ఇంచేత అన్ని శక్తులకి మూల కేంద్రము సూర్యుడే కనుక ఎక్కువ శక్తి మనకి ఎప్పుడు కావాలి? యుద్ధం జరుగుతున్నప్పుడు. మామూలుగా ఉన్నప్పుడు శక్తి ఎందుకు? మామూలుగా ఉన్నప్పుడు శక్తి ఎక్కలేదు కదా. పరీక్ష రోజుల్లోనే సడన్ గా
చదువుకోవాలని బుద్ధి పుట్టిస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు కూడా చదవకుండా నువ్వు తిరుగుతున్నావు అని తిడతారు. ఎందుకు ముందు తిట్టడో నాకు తెలియదు. ఓటర్ క్లాస్ నుంచి ముందే తిడుతూ ఉండుంటే
పరీక్ష రోజుల్లో చదువుకోని చెప్పక్కలే, అప్పుడు చెప్పారు, పరీక్ష రోజుల్లో చెప్తాం. అంటే ఏంటి, మనం ఎక్స్ట్రా శక్తి ఎప్పుడు ఉపయోగిస్తాం? పరీక్ష రోజుల్లో ఉపయోగిస్తాం. కనుక రామరావణ యుద్ధం లాంటి మహాద్భుతమైనటువంటి ప్రపంచాన్నే మార్చివేసేటువంటి పరిస్థితులకే ఆదిత్య హృదయం తెలియాలి మీకు. మేము ఆదిత్య హృదయం చదివిస్తున్నాం మాస్టర్, చదివండి ఆదిత్య హృదయం. సూర్యుడితో దానికి హృదయం ఉందని వాడు పేరు చెప్తున్నాడు. ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది సన్, వాడు పేరు అది. అసలు ఆదిత్యుడే మనకు గుర్తిరాడు. ఆదిత్యుడు గుర్తొస్తాడు. ఆదిత్య 369 ఏదో గుర్తొస్తుంది, పర్వాలేదు. అది గుర్తొచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి. ఆ లింక్ మర్చిపోకండి. అందుకు రిపీటెడ్ గా చెప్తున్నాను, మీకు సంపూర్ణ సృష్టికి ఒకే ఒక లింక్ సూర్యుడు. సూర్యుడు అక్కడ పోయాడో మనం పోయాం, గ్యారంటీగా పోతాం. సంపూర్ణ సృష్టి పోతుందని సైన్స్ ఒప్పుకుంటుంది. ఏదో ఒక కారణం వల్ల రేపు పొద్దున సూర్యుడు టప్ అన్నాడు అనుకోండి, సూర్యుడికే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి. ఆదిత్య హృదయం ఉంటే సూర్యుడికి హృదయం ఉన్నట్టే కదా, హృదయం ఉంటే అటాక్ రావచ్చు కదా. అప్పుడు మనమేమవుతాం? గ్యారంటీగా మనం ఉండవు. ఆ ఒక్క వ్యక్తి వల్ల, ఆ ఒక్క శక్తి వల్ల మనందరం అని కూడా ఉన్నది. అంచేత తెలివైన వాళ్ళు, సైంటిస్టులు అందరూ కూడా యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని ఇప్పుడు ఒక పెద్ద ఇది నినాదం, ఏ ఒక్కటి పట్టుకుంటే అన్నీ తెలుస్తాయో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. వేదాలలో ఉపనిషత్తుల్లో ఋషులు ఆ ప్రశ్న అడిగితే మాత్రం మనకి నవ్వు వస్తుంది. ఏమయ్యా, వాడు శ్వేతకేతు అనుకుంటా, పేరు గుర్తు రావట్లేదు నాకు. తండ్రి దగ్గరికి వస్తాడు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ముగించుకుని. ఆ కాలపు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గురుకులాలలో ఉండేది. అంచేత ఆ గురుకులాలలో ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ ముందుకు వస్తే ఏమయ్యా అంతా చెప్పావా, ఆ శాస్త్రం చదువుకున్నాను, ఈ శాస్త్రం చదువుకున్నాను అని అన్ని చెప్పుకొస్తాడు. సరే, చాలా బాగా చదివావు, కానీ ఏ ఒక్కటి చదువుకుంటే అంతా వస్తుందో అది చెప్పాడా నీకు నీ గురువు? కన్ఫ్యూజన్. ఏ ఒక్కటి తెలిస్తే మీకు ఈ సృష్టిలోని ప్రతి రహస్యం తెలుస్తుంది. సూర్యుడు యొక్క నియమాలు మీకు తెలిస్తే, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాల గురించి మీకు తెలిస్తే, సూర్యుడు యొక్క గ్రహాలు చుట్టూ తిరుగుతున్నటువంటివి మన భూమి మీద ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో మనకి తెలిస్తే. కానీ ఇక్కడ కూడా మనం ఎక్కడ గందరగోళం పడిపోతున్నాం, సూర్యుడు మన్ని మాత్రమే ప్రభావితం చేస్తాడు అనే మళ్ళా ఎంత అహంకారం. మన కోసమే పాపం సూర్యుడు చేతులు కట్టుకుని ఎస్ సార్ మీకు సూర్యోదయం అవ్వాలా అంటే పాపం ఆయన ఉదయం చేస్తాడు. నువ్వు అస్తమిస్తుంది అదా జరుగుతున్నది కాదు కదా. మరి ఆ గ్రహాలను ఎవడు సృష్టించాడు? సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలని సూర్యుడే. సూర్యుడు ముందు గ్రహాలను సృష్టించుకుని, గ్రహాలను సృష్టించుకున్న తర్వాత భూమి సృష్టించబడి, భూమి మళ్ళా ఒక అగ్నిగోళంగా మండితో ఉంటే. కానీ వేదాలలో అగ్ని సూక్తం వస్తే మనకి నవ్వు వస్తుంది. కానీ సైంటిస్టులు మాత్రం భూమి అంతా ముందు ఒక మండుతో ఉన్నటువంటి అగ్నిగోళము అంటే మనకి నవ్వు రాదు. మన మూర్ఖత్వం అది. సైంటిస్ట్ ఏం చెప్తే అది రైట్ ఇట, వాడు ఏదైనా చెప్పేయచ్చు. కానీ ఋషులు అంత స్పష్టంగా వేదాలలో ముందు అగ్ని మాత్రమే ఉన్నది, వేదాలు మొత్తంలో కూడా అగ్నికి సంబంధించినటువంటి చాలా సూక్తాలు ఉన్నాయి. అసలు ఋగ్వేదం అయితే అసలు మెయిన్ గా అగ్ని సూక్తమే అనుకోవచ్చు. అసలు సృష్టి ఆది ఎలా అయిందో, సూర్యుడు నుంచి చంద్రుడు, చంద్రుడి నుంచి అగ్ని, అగ్ని యొక్క గోడ నుంచి ఎలా ఏర్పడిందో చెప్తూ ఉంటే అక్కడ మనం దృష్టి ప్రసరించక వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియనటువంటి మహామూర్ఖులైనటువంటి సైంటిస్టులు చెప్పింది వింటామంటే అంత అద్భుతమైనటువంటి వారసత్వం పెట్టుకుని ఏం చేస్తాం మనం, మన కర్మ అంతే. ఇంత స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు వేదాలలో అగ్ని గోడ ఉండేది ముందు. ఇప్పుడు సైంటిస్టులు అదే చెప్తారుగా, భూమి లేదు ముందు, భూమి ఒక మండుతో ఉన్నటువంటి గోళము, ఇంకా అక్కడి నుంచి ఎలా ఉద్భవించింది అగ్నిలోంచి, అది యజ్ఞంలో మనం నేర్చుకుంటాం. మరి అగ్నిలోంచి యజ్ఞం ఏం నేర్చుకుంటున్నాం మనం? యజ్ఞాలు 80 నుంచి 98 99 2020 అద్భుతమైన అంటే మాస్టర్స్ కోర్స్ అనమాట. అసలు మీకు ఎంఏ డిగ్రీ ఇచ్చేయాలి యజ్ఞ విద్యలో. భావం అర్థమవుతున్నదా? కానీ ఇన్నాళ్లు మీరు చేసింది వేస్ట్ కాదు, అది గుర్తుంచుకోండి. ఓటో క్లాస్ చదువుతున్నప్పుడు ఏబీసీడీలు నేర్చుకున్న ఏబీసీడీలు ఎంఏలో కూడా ఉపయోగిస్తాం. ఏబీసీడీలు మారో, ఏబీసీడీలు మారిపోతే కొంపలు అంటుకుంటాయి. అంచేత ఫండమెంటల్స్ మీకు పూర్తి అవగాహన వచ్చింది, కర్మకాండ మీద మీకు పూర్తి అధికారం వచ్చింది. ఇంక ఇప్పుడు మీరేం నేర్చుకోవాలి ఆ కర్మకాండలకి సూర్యుడికి మధ్య లింక్? ప్రతి చోట ప్రతి అడుగు మీరు వేస్తూ ఉంటే సూర్యుడితో లింక్ వస్తూ ఉంటుంది. కానీ సూర్యుడిని డైరెక్ట్ గా మీరు పట్టుకోలేరు, మండిపోతూ ఉంటాడు కదా, సెల్ఫ్ లిమిటేషన్స్ కదా. అంచేత సూర్యుడు యొక్క శక్తి ఇంకో రెండు రకాలు ప్రపంచంలో వస్తూ ఉంటుంది. ఒకటి రిఫ్లెక్టెడ్ సోర్స్, పరావర్తనం చెందినటువంటిది, చంద్రుడి మీద పడుతుంది, పడి మళ్ళా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ రిఫ్లెక్షన్ కూడా ఎన్ని రకాలుగా ఉండవచ్చు? 16 రకాలుగానే, అమావాస్య నుంచి పూర్ణిమ వరకు. ఎదురెదురుగా ఉన్నప్పుడు 180 డిగ్రీస్ కోణం ఉన్నప్పుడు పూర్ణిమ అంటాం మనం. 13 డిగ్రీస్ 20 మినిట్స్ చొప్పున మొత్తం 180 డిగ్రీస్ తిరుగుతుంది అది 15 రోజుల్లో, అమావాస్య వస్తుంది. అంతేత మళ్ళా అక్కడ కూడా సూర్య విద్యే, సూర్యుడు యొక్క కిరణాలు చంద్రుడి మీద పడుతున్నాయి, చంద్రుడి మీద పడి మళ్లీ అవి రియాక్ట్ అవుతున్నాయి. ఇది ఎప్పుడు జరుగుతాయి? నిత్యము జరిగేటటువంటి ప్రక్రియ కనుక వీటిని నిత్యలు అనేటటువంటి పేరుతో మనం చదువుకుని ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు పెట్టామంటే ఆ కిరణాలలో ఎంత శక్తి మన ఋషులు పట్టుకోగలిగారు. కానీ మనం ఆ కిరణాలని పేర్లు చదువుతున్నాం తప్ప ఆ పేర్లు ఎందుకు పెట్టారో మనం చదవటంలే, ఊహించుకోవడానికి ప్రయత్నించటంలే. ధ్యానం అంటే అది, మిమ్మల్ని ధ్యానం చేసిన కళ్ళు మూసి కూర్చోమనేది అందుకు. ఓ ఇంజనీర్కో డాక్టర్కో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాడికి అర్థం కావటంలే ఏం చేయాలని, ఇమీడియట్ గా కళ్ళు మూసి కూర్చుంటాడు కదా, డిస్టర్బ్ చేయకంటాడు. ఎవడైనా చప్పుడు చేస్తే నోరుమూయి అంటాడు. ఎప్పుడు ఆ మాట అనేది వాడు ఆలోచించి ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అన్నప్పుడు ఆ పని చేయటం ధ్యానం అంటే. అంతే మీ పని పాట లేకుండా, ఏ లక్ష్యము లేకుండా, ఏ ఉద్దేశము లేకుండా మీరు కళ్ళు మూసి కూర్చుని నేను ధ్యానం చేస్తున్నామంటే ఆ మూర్ఖత్వం నుంచి ముందు మనం బయటపడాలి, మిగతా వాళ్ళని బయటపడేయాలి. మరి ఆ ధ్యానం ఒక రోజులో రిజల్ట్ ఇచ్చేస్తుందా? ఇవ్వదు. ప్రతిరోజు పొద్దున్నే 10 గంటలకు పిల్లవాడిని స్కూల్కి పంపించి సాయంత్రం 4 గంటలకు వాడు వచ్చి ఒక సంవత్సరం పాటు అలా వెళ్లి వస్తూ ఉంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ వాడి బుర్రలోకి ఎక్కుతాయి. అది కూడా అందులో ఉన్నటువంటి అంతరార్థం వాడికేం బోధపడదు. చిలక ఎలాగోతే రిపీట్ చేస్తుందో చెప్పిన మాటలు రిపీట్ చేసి పరీక్షలో కక్కుతాడు. దానికి మనం లక్షలు కోట్లు వ్యయం చేస్తున్నాం. ఈ విద్యకి ఏం వ్యయం చేస్తున్నాం? ఏం అవగాహన అయింది మనకి? వ్యయం చేస్తే ఏ ఎత్తుకు ఎదుగుతాం మనం? చేత సృష్టికి ఆధారభూతమైనటువంటి రహస్యాలను మనం పట్టుకుంటున్నాం, అది అర్థం చేసుకోండి. అందుకే యోగి దగ్గరికి పరిగెడతాం. భౌతికమైనటువంటి జగత్తులో ఎప్పుడు మనకి గందరగోళం వచ్చినా గ్యారంటీగా యోగిలే మనకి రక్షణ పలికేది. ఎందుకు పలకగలుగుతున్నారు? కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే యోగ విద్య వెనకాతలు ఉన్నటువంటి శాస్త్రీయత మర్చిపోయాం మనం. వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఊకదంపుడుగా నేర్చుకున్నారు వాళ్ళు. వాళ్ళ గురువు వాళ్ళకి చెప్పాడు ఇలా చేస్తే ఈ రోగం పోతుంది, ఇలా చేస్తే ఇది పోతుంది, నువ్వు ఈ మానసిక స్థితిలో ఉండు అని. కానీ ఇక్కడ మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఏంటి? అసలు ఆ మానసిక స్థితులు వద్దు, గుడ్డి నమ్మకాలు వద్దు, ఏమీ వద్దు. స్పష్టంగా ఏ విధంగా అవుతే అన్ని సైన్స్లు మనం నేర్చుకుంటున్నాము, ఈ సైన్స్ కూడా నేర్చుకున్నాం. కానీ ఈ సైన్స్ లో ఉన్నటువంటి తేడా ఎక్కడొస్తోంది? భౌతిక శరీర నిర్మాణం కాకుండా ప్రాణమయ శక్తి ఎలా పనిచేస్తుంది? ఏంటి ప్రాణమయ శక్తి? మన శరీరంలో ప్రాణం ఉంటేనే కదా మిగతా పనులన్నీ మనం చేయగలుగుతున్నాం. ప్రాణం లేకపోతే ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తినైనా పంపించేయంటున్నాం. ఆ ప్రాణం యొక్క ఆధారం ఐదే అంటున్నారు వాళ్ళు. ఐదు ప్రాణాలే ఉన్నాయి, ఆరో ప్రాణం లేదు, ఐదే ఫండమెంటల్ బేసిస్ ఉన్నాయి. దాని గురించి పట్టుకోండి మీరు. అసలు ఐదు ప్రాణాలు, ఐదు ఉప ప్రాణాలు మన శరీరంలో ఎక్కడున్నాయని ఎప్పుడైనా ఆలోచిస్తున్నాం మనం? ఆలోచించకపోతే ఆ వేద విద్యలోకి ఎలా వెళ్తాం మనం? దాని తర్వాత మనోమయకోశానికి వెళ్తాం. మనస్సు ఏడు రకాలు మాత్రమే ఉంటుంది, ఎనిమిదో రకమైనటువంటి మనస్సు లేదు. పెద్ద పెద్ద డీటెయిల్స్ అక్కర్లే. మీరు పైకి ఎక్కుతోన్న కొద్దీ సబ్జెక్టు తగ్గుతుంది. ఒకటో క్లాసు రెండో క్లాసులో పుస్తకాలంతా ఇంత వెనకాతలు వేసుకుని వెళ్తాడు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఐదు సబ్జెక్ట్సే, బీఎస్సీకి వచ్చేసరికి మెయిన్ గా మూడే, ఎంఎస్సీకి వచ్చేసరికి ఒకటే సబ్జెక్ట్. అంచేత మీరు భౌతిక జగత్తు నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ సబ్జెక్ట్స్ తగ్గుతాయి, డెప్త్ పెరుగుతుంది. అంచేత మనోమయ కోశంలో ఏం చెప్తాడు వాడు, ఉన్నది ఒకటే మనస్సు అందరిలోనూ. ఆ మనస్సు ఎలాగే రకరకాలుగా రూపాంతరణ చెందుతుంది, దాని గురించి మనం చదువుకుంటాం. తర్వాత ఏంటి, మొత్తం భగవద్గీత ఆధ్యాత్మికతలో వాడు చెప్పేది, మన ఏవ మనుష్యాణ కారణం బంధమోక్షయో. ఆ మనస్సు ఇష్టం వచ్చినట్టు వేషాలు వేస్తూ ఉంటుంది, రకరకాలైనటువంటి కోరికల పరంపరతో మనం చంపుతూ ఉంటుంది. కానీ అసలు ఆ కోరికలు ఎందుకు తీరాలి అని మనం కాస్త కళ్ళు మూసుకుని స్థిరంగా ఆలోచిస్తే అసలు ఆ కోరికలు మన వస్తాయి. మనకి కావాల్సింది ఏంటి మెయిన్ గా, ఇంత తిండి రెండు పూట్ల, దాని తర్వాత బాగా చలి అది వేస్తే ఎండలు వాయిస్తాయి కదా, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఎండలు కిందటి సంవత్సరం కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంచేత వీలైనంత వరకు డోంట్ ఎక్స్పోజ్ ఇట్, బయటకు తిరగటం అది కూడా. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు తిరగాలిగా, తిరగండి, కానీ ఇదివరకు లాగా కాస్త ఫ్రీగా ఎండలో వెళ్లి వచ్చే వచ్చలే వద్దు. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోండి, అది వార్నింగ్. అది అందరికీ చెప్పండి, మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా. చాలా ప్రమాదకరమైనటువంటి ఈ రెండు సంవత్సరాలు ఎండాకాలం. టప్ టప్ సూర్య విజ్ఞానం కదా, మరి దాన్ని కదుపుతున్నామే మనం. మనం కడగకపోతే ఇంకోళ్ళు కలుపుతారని చెప్పి మానేస్తే బాగుంటుందా మాస్టర్, ఇందుకీ గొడవ అంతా కూడా. మనం కాకపోతే ఇంకోటి కలుపుతాడు, ఎవడో ఒకటి కలుపుతాడు దాన్ని. అంచేత ఆ మనస్సు, మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, ఆ మనస్సు యొక్క వివిధత, ఆ మనస్సు యొక్క వెరైటీస్, ఆ మనస్సు యొక్క వెరైటీస్ జాటక విజ్ఞానమే కోసం సైన్స్ లోకి మనం ప్రవేశిస్తాం. దాన్నే భగవద్గీత యొక్క ఏడో అధ్యాయంలో మనం చదివాం, ఏడు జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ బ్యాక్గ్రౌండ్ తో కనుక మనం ఇక్కడ కూర్చుంటే అన్ని అర్థం అవటం మొదలెడతాయి, లేకపోతే ఏం అర్థం కావు. సడన్ గా క్లాసులోకి వెళ్ళిపోయి బీఎస్సీ క్లాసులోకి మనం ఎలక్ట్రో కెమిస్ట్రీ క్లాస్ జరుగుతుంటే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏం అర్థం అవుతాయి మనకి? కానీ దాని గురించి ఆల్రెడీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కనుక కూర్చొని వింటూ ఉంటే వాళ్ళకి అవగాహన అవటమే కాదు అనుమానాలు కూడా వస్తాయి. ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, ఇది ఇలాగే ఎందుకు అవుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో ఆ దృష్టి పోయింది, ఇక్కడ పోతుంది. మళ్లీ ఎన్నిసార్లు నేను చెప్పినా, ఇన్ని రకాలుగా నేను చెప్పి దీక్షలు క్లెయిమ్ అంటే మీకు సూర్యుడు గుర్తున్నాడా, సూర్య విజ్ఞానం గుర్తుందా, సూర్యుడితో దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటో గుర్తొస్తుందా? రావటం లేదు. నేను కంగారు పడిపోకండి, నాకు గుర్తులేదు, ఇవాళ పొద్దున గుర్తొచ్చింది, అదే చెప్పటం లేదే అని చెప్తున్నా. అంచేత ఆ యాంగిల్, ఆ విశాలమైనటువంటి దృష్టి కోణంతో కనుక మనం ఈ విద్యను కనుక నేర్చుకుంటే, ఇంకో ఏ విద్య లేదు, అదే విద్య ఉంది. వేదాలైనా సూర్య విద్య, ఆధ్యాత్మికత అనే పేరుతో మీరు ఏమి చదివినా సూర్యుడే. రామాయణం మొత్తము కూడా సూర్యవంశపు రాజుల చరిత్రే, మహాభారతం అంతా కూడా చంద్రవంశపు రాజుల చరిత్రే. ఇవి రెండూ లేకపోతే మిగిలేదు అగ్ని ఉపాసకులు. అగ్నిని ఎలా ఉపయోగించుకుంటారు మనం, అగ్ని ఉపాసకులు అని ఎలా తెలుస్తుంది? మన చేతులు చూస్తే తెలుస్తుంటాయి. ఎప్పుడు చేతుల్లో నిరంతరం అగ్నిహోత్రం ఉంటూ ఉంటుంది, సిగరెట్. అంటే సిగరెట్ కాల్చిన వాడు లాభం లే. మరి చూసుకోండి, మరి మీ చేతిలో సిగరెట్ వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉంటే అగ్ని ఉందన్నమాట. అంతవరకు వాడు కరెక్టే పాపం. కానీ ఇప్పుడు డాక్టర్లకి వైద్య విధానం మీద ఎంత నిష్ణాత ఉందో అగ్ని విద్య గురించి కూడా వాళ్ళకి అంతే తెలుసు. అంటే ఆ అగ్ని ఏం చేస్తుంది పాపం, వాళ్ళనే కాల్చేస్తూ ఉంటుంది. వాళ్ళు హీరోస్ కనుక కాల్చుకుంటారు, మీరు మాత్రం నేను చెప్పాను కాల్చుకోకండి, సిగరెట్ వద్దు. అంచేత ఈ సూర్య చంద్రాత్మ అజ్ఞాత్మకమైనటువంటి విధానాన్ని నిరంతరం మీరు గుర్తుంచుకోండి. కానీ ఈ అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని, సైన్స్ ఎప్పుడు తెలియాలన్నా కూడా ఒక ల్యాబొరేటరీ కావాలి మీకు. ప్రయోగశాల లేదే రికగ్నిషన్ లేదు. మొట్టమొదట రికగ్నిషన్ ఇవ్వటానికి వస్తారు కదా ఎక్స్పర్ట్స్, మీ ల్యాబొరేటరీ చూపించండి అంటారు. ల్యాబొరేటరీలో కావాల్సిన కనీసం అన్నీ ఉండక్కర్లే, కనీసం వాళ్ళకి ఇది హెచ్సిఎల్ రకరకాల కొన్ని ఫండమెంటల్ ఇవి ఉంటాయి కదా, ప్రాథమికమైనటువంటి వస్తువులు అవి ఉంటే వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చేస్తారు. లేకపోతే ఉన్నట్టు రాసుకుని, మనం ఇప్పుడు చేస్తున్న పని అది మనకు అర్థమైనట్టు రాసేసుకుంటున్నాం, అప్పుడు మనకి రికగ్నిషన్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ వచ్చేస్తుంది వేరే విషయం, కానీ రాసుకున్నాక ఉద్దేశం ఏంటి, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి. దేన్ని ఎక్కడ ఉపయోగించుకుంటారు, ఈ సూర్యుడు చంద్రుడు అగ్ని మీ శరీరాలలో ఎలా మారుతున్నారు దాన్ని పట్టుకోండి. స్థూల శరీరం వరకు చనిపోయిన వ్యక్తుల యొక్క శరీరం ఉపయోగపడుతుంది. అంత ఉచేత స్థూల శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానము మెడిసిన్ లో చాలా బాగా ఉంది. కానీ ఇంకా మెడిసిన్ మన ఋషులు యోగులు చెప్పినటువంటి స్థూల శరీర నిర్మాణాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. రామాయణ మహాభారతాలలో పూర్తిగా ఎముకలు విరిగిపోయి రథచక్రాలు వాడుకు నుంచి విడిపోయిన వాడిని ఇక్కడ బాగు చేయాలంటే ఈ కాలంలో కనీసం 4 వీక్స్ పడుతుంది మినిమం. కరెక్ట్గా చెప్పాలంటే 8 వీక్స్ కట్టుకట్టు పడేస్తాడు మూల కదలకుండా. కానీ వాళ్ల దగ్గర రాత్రికి రాత్రి వాళ్లను నయం చేసి మళ్ళా 2వ రోజు పొద్దున్నే యుద్ధానికి పంపించేయగలిగేటువంటి స్థూల శరీరం మీద కూడా అధికారం ఉంది. కేవలం ఆ ఉద్దేశంతో మీరు ఈ వేదాన్ని చదువుకున్నా బాగానే ఉంటుంది. దానికోసమైనా మీరు పెద్ద 1 సంవత్సరం గనక మనం కష్టపడగలిగితే ఆ పర్టికులర్ టెక్నిక్స్ ఎలా చేయాలో అవి శిష్యుతుడు గురించి మేము రీఓరియంటేషన్ కోర్సుకు వెళ్ళినప్పుడు వైజాగ్ లో మట్టిలో దొరికాయి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మూలపడేసిన్నాయి. అవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మన భట్టాచార్య అని అక్కడ ప్రొఫెసర్, ఆయన హిస్టరీ ప్రొఫెసర్, రీఓరియంటేషన్ కోర్సులో హిస్టరీ గురించి మాకు చెప్పడానికి వచ్చాడు. ద సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఎలా జరిగాయో వైజాగ్ యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీ. ఆ మట్టిని చూశాట ఒకసారి, మట్టిని ఏదో రకరకాలైనటువంటి పనిముట్లు ఉన్నాయి, ఏదో మట్టితో చేసినవి ఉన్నాయని చెప్పి అక్కడ సింధు నాగరికత దాంట్లో దొరికింది కదా అని పక్కన పెట్టారట. ఒకరోజు ఇతనికి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ఒకతను వచ్చాడు. వస్తున్నప్పుడు ఈయన వాటిని చూసి లేబుల్ చూస్తే ఇదేంటి, ఇలా పక్కన పడిస్తున్నాడు, ఇదేంటిది, బ్రెయిన్ సర్జరీకి పనికొచ్చేటటువంటి ఉపకరణాలు అన్నట్ట. అప్పుడు తెలిసిందండి బ్రెయిన్ సర్జరీకి పనికొస్తాయని. అంటే ఇప్పుడు ఇంకా ఇలాగ మేము చేద్దాం అనుకుంటున్నాం, మాకు మోడల్ చేత కాలేదని చెప్పి దాన్ని పక్కన పెట్టుకుని ఆ మోడల్తో తయారు చేశారట బెర్నాట్ అని ఆవిడ. మళ్ళీ దాని విషయాలు ఆవిడ మనకి చెప్పాడు. ఆ విషయాలు మనం వినం కూడా మనకి సిగ్గు. ఎప్పుడో మట్టితో శిష్యులు చేసినటువంటి దాన్ని ఈనాడు బ్రెయిన్ సర్జన్ ఉపయోగించుకుంటున్నాడా ఛీ అని. అంచేత ఛీ అనకుండా కనుక మనం మన విద్యలో ఉన్నటువంటి ఆ సూక్ష్మమైనటువంటి అంశాలను ఉపయోగించుకోగలిగితే. ఎలా ఉపయోగించుకుంటాం, మేము వెళ్ళిపోతాం మాస్టర్ ఇప్పుడే నేను డైరెక్ట్ గాను చూసేస్తాను బ్రెయిన్ సర్జన్ కి ఏం పనికొస్తాయంటే మనకేం తెలుసు బ్రెయిన్ సర్జరీకి ఏం కావాలి. అంచేత ముందు స్థూల జగత్తులో ఉన్నటువంటి జ్ఞానం యొక్క పరాకాష్ఠకి మీరు వెళ్లలేకపోతే తర్వాత వచ్చేటటువంటి విజ్ఞానాన్ని మనం పట్టుకోలేము. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉందో, ఇంటర్మీడియట్ లో ఈ గుంటూరులోనే ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చదువుతున్నటువంటి మా స్నేహితుడు అమ్మాయి ఉంది. నాకు ఇష్ట పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా, 2-3 ప్రశ్నలు అడిగాను నేను, అద్దెరిపోయాను నేను. కామాఫుల్ స్టాప్ సహా నోరు విప్పిన నోరు ముయ్యకుండా ఠక ఠక ఠకా చెప్పేసింది ఆమె. అద్భుతం రెసిడెన్షియల్ కాలేజెస్ అందుకే కదా అలా మార్కులు వస్తున్నాయి అనుకున్నా. సరే ఇంకో క్వశ్చన్ అడిగాను, ఇంకో క్వశ్చన్ అడిగాను, భోజనం చేస్తున్నాం. తను ఏదైతే చెప్పిందో అదే అక్కడ జరుగుతోంది ఫిజిక్స్ లో ఒక సంఘటన. ఇదేం జరుగుతోంది అమ్మాయి అన్న అంటే తను ఎలాగో అప్పచెప్పింది కదా, ఇప్పుడు తప్పని చెప్పేస్తున్నానో ధైర్యంతో అడిగాడు. అత్త అడగకపోదు నేను, ఏంటంకల్ అండి ఇక్కడ ఏంటన్నా చెప్పింది, తెలుగులో చెప్పింది అడిగి అవుతే ఏంటిట అన్న. అయితే ఇందాక నువ్వు ఇంగ్లీష్ లేదో అప్పచెప్పేవే అదేగా ఇదన్నా. నాకు తెలియదు అంకుల్, కండరా పట్టాను అంతే. అది ఈ ప్రశ్న వస్తే ఇది జరిగింది, ఇది యాక్చువల్ గా మొన్న. ఆ ఎడ్యుకేషన్ ఎందుకు అనిపిస్తుంది, మీరు మాత్రం ఉప్పొంగిపోతారు అబ్బో ఎంతలా చదివించేస్తున్నారు. లేని తెలివితేటలు సృష్టింపబడవు అది అర్థం చేసుకోండి. మన పిల్లలు కావచ్చు ఎవరి పిల్లలైనా కావచ్చు, ఖండతా పట్టి మార్కులు తెచ్చుకుంటే అది గొప్ప అనుకునేటటువంటి హీన స్థితిలో సమాజము ఉంది, గవర్నమెంట్ ఉంది, మనము ఉన్నాం. వాళ్ళు ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ లో ఏం చదువుతారో మీరు ఊహించుకోండి. ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం మనం, ఎదురుకుండా జరిగింది. జరుగుతున్నది, ఖండతాపట్టి అప్పచెప్పినటువంటి సంఘటన కళ్ళ ముందు జరిగితే అదే జరుగుతుంది అని తెలియనటువంటి స్టూడెంట్ కి 90 మార్క్స్. నేనే వేస్తా 90 మార్క్స్ ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తే. ఇది గందరగోళం జరుగుతోంది. యోగ విద్యలో కూడా ఆ గందరగోళం ప్రవేశపెట్టేస్తున్నాం మనం. క్లీం బీజ దీక్షిచ్చేస్తాం, శ్రీం బీజ దీక్షిచ్చేస్తాం, అన్ని దీక్షలు అయిపోతాయి, చివరికి ఎక్కడికి వెళ్ళామంటే ఏమో తెలియదు, క్లీం అంటారట లేదా శ్రీం అంటారట. ఇంతకీ క్లీము శ్రీము కరెక్ట్ గా అంటున్నావా లేదా? మీరు శ్రీం కరెక్ట్ గా అంటే ఏంటి, కరెక్ట్ గా అనకపోతే ఏంటి? విబ్జార్ అని ఉంది, దాన్ని విబ్జిఆర్ అని చదివాడు ఒకడు తప్ప. అది 7 రంగుల యొక్క సంకేతం అని తెలిసినవాడు ఎలాగైనా చదువుకుని దాన్ని, ఏమీ ప్రమాదం అవుతుంది. తెలియని వాడు ఎంత కరెక్ట్ గా ఉచ్చారణ చేసినా అది పనికిరాదు అని సింపుల్ కామన్ సెన్స్ మీరు ఉంచుకోండి. ఇందుకు చెప్తా మళ్ళా అనుగ్రహం ఆలా మంత్రం చేస్తున్నప్పుడు నన్ను చాలా మంది అడుగుతారు, అడగొద్దు ఆ ప్రశ్న వద్దు, మీరు ఎలాగైనా అనుకోండి, అది ఏం చెప్తుందో మీకు తెలియాలి. ఆ అక్షరాలు 2 చెప్పాను నీకు, మీకు అక్షరాలు ఏం చెప్తున్నాయో మీకు. 1, అక్షరము అక్షరముకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ లోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది, ఫస్ట్ పాయింట్. 2, ఆ అక్షరాలు మీకు ఎందుకు ఉపయోగపడతాయి? ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ప్రాకృతిక శక్తి యొక్క సంకేతము. ఆ ప్రాకృతిక శక్తి భౌతిక జగత్తులో ఛందస్సు రూపంలో ఆవరణ చెంది ఉంటుంది, అక్షర రూపంలో. ఆ అనేటటువంటిది ఒక కవర్, బి అనేటటువంటిది ఒక కవర్, జడ్ అనేటటువంటిది ఒక కవర్. ఆ మూతని గనక మీరు తీయగలిగితే, జడ్ అనేటటువంటి అక్షరాన్ని గనక మూత మీరు తీసేస్తే, ఖచ్చితంగా ఒకనొక ప్రాకృతిక శక్తితో దానికి లింక్ ఉంటుంది. లేకపోతే మీరు ఉచ్చారణ చేయలేరు దాన్ని. అది అర్థం చేసుకోండి, అది ఇంగ్లీష్ అక్షరమా, ఉర్దూ అక్షరమా, సంస్కృతం అక్షరమా, అది ఇంపార్టెంట్ కాదు. అది ఒక శబ్దము, ఆ శబ్దము ఖచ్చితంగా ఏదో ఒక నిర్మాణాత్మకమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ లో బ్లావెట్స్కి రాస్తుంది, 7 సార్లు నేను చచ్చిపోయాను, నేను 7 సార్లు ఒక మంత్రోచ్చారణ వల్ల నేను బతికాను, ఆ మంత్రం యొక్క శక్తి చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తుంది అన్న దానికి నేనే పెద్ద ఉదాహరణ అంటుంది. ఆ మంత్రం ఏంటో ఆవిడ రాసి ఉంటే చాలా బాగుంది అనుకున్నాను నేను. ఇంకో 3 పేజీలు చదివాక ఆవిడ మంత్రం రాసింది అక్కడ, ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేసి గురువులు నన్ను బతికించారు. ఈ మంత్రమా ఇంతేనా నాకు తెలుసు అనుకున్నా, తెలుసా నాకు, తెలిస్తే మరి నేను బతికించగలగాలి కదా. ఓం, అది ఓం మంత్రానికి అంత శక్తి అందుకుంది. అంటే ఇక్కడ ఇంతవరకు నేను చెప్పిన తర్వాత ఆపేశాను అనుకోండి, మీ బుర్రలు ఎలా పనిచేయాలి? ఎలా పనిచేస్తే మీరు కరెక్ట్ దారిలో ఉన్నట్టు లెక్క? ఓంకి సూర్యుడికి లింక్ ఏంటో మీకు తెలియాలి, తెలిస్తే కరెక్టే. అప్పుడు మీకు ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుంది. సూర్యుడిలోంచి వచ్చేటటువంటి శక్తిని ప్రపంచంలో ఉన్నటువంటి జీవ కణాలకి, జీవానికి ఆధారము సూర్యుడు అని ఇప్పుడేగా నేను చెప్పాను. నేను 7 సార్లు ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ 7 సార్లు వాళ్ళు వచ్చి బతికించారు గురువులు ఓం అని. మరి నేను ఓం అంటాను, బతకదే, లింక్ లేదు సూర్యుడికి ఓంకారానికి. మనం లింక్ మీరు అనుగ్రహ మాలా మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ లింక్ పెట్టుకోండి. ఆ లింక్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను నేను మీకు, ఆ లింక్ ఎక్కడ వస్తుంది? ప్రతి అక్షరము అక్షరానికి మధ్య ఆ లింక్ ఉంది. ఆ లింక్ లేకపోతే మీరు ఉచ్చారణ చేయలేరు. అసలు మీలో ప్రాణశక్తి లేకపోతే మీరు ఈ మాటలన్నీ మాట్లాడండి చూస్తాను. అంటే ప్రాణశక్తి ఉన్నట్టేగా, ప్రాణశక్తి ఉంది మీరు మాట్లాడుతున్నారు అంటే మాటల ద్వారా ప్రాణశక్తి బయటికి వస్తున్నట్టేగా. లింక్ తెలియటంలే, ప్రాణశక్తి అక్షర సముదాయం నుంచి ఎలాగ ప్రవహిస్తుందో మనకు అర్థం కావటంలే. నిన్న మళ్లీ చెప్పాను ఆ ప్రాణశక్తి ఎలా ప్రవహిస్తుందో అంటే, దయచేసి సంస్కృతం ద్వారానే ప్రవహిస్తుంది వద్దు, వెంకయ్య స్వామి యొక్క అర్థం కాని తెలుగు మాటల్లోనూ ప్రవహిస్తుంది, ఔలియాలు ఉంటారు ముస్లింస్ వాళ్ళ యొక్క ఉర్దూ భాషలోంచి ప్రవహిస్తుంది, అది జీసస్ క్రైస్ట్ యొక్క ఇంగ్లీష్లోనూ ప్రవహిస్తుంది, బుద్ధుడి యొక్క పాలీ భాషలోంచి ప్రవహిస్తుంది. స్వయంగా వేద పుస్తకాలు పక్కన పెట్టుకుని అద్భుతంగా చదివేసుకుని ఎలా తినాలో తినలేని వాడు దిక్కుదిక్కు చూసినట్టు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిన వాడని మనం మాత్రం మార్చుకోవాలి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవాడు ఎలాగైతే తిండి తినలేడో, వేద విజ్ఞానం పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, తిండి తినలేకపోతున్నా. ఆ లింక్ పట్టుకోండి, మళ్లీ మీరు మర్చిపోతారని నేను చెప్పేది అది. నిరంతరము మీ బుర్రలో ఆదిత్య హృదయము సూర్యుడు, 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 సూర్య విజ్ఞానం తప్ప ఇంకేముండదు. ఇక్కడ విశ్వకర్మ, విశ్వకర్మ సూర్యుడు యొక్క కిరణమే. విశ్వకర్మ సూక్తం చదువుతున్నాం మనం పొద్దున్న. మరి ఆ విశ్వకర్మ కిరణాన్ని మనం పట్టుకోగలిగితే ఇన్ని సిమెంట్స్ ఇవి మనకేం అక్కర్లే, బంగారంతోనే మనం కట్టేసుకోవచ్చు. కట్టుకున్నాక తర్వాత మన మీద ఎంతమంది పడతారా బంగారాన్ని దోచుకోవటానికి, అది వేరే విషయం. దాని మళ్ళీ మీరు కాపలాలవి కాసుకోవాలి. చేశారు ఋషులు ఈ కాలంలోనే, 1870s లోనే చేశారు. ఏది నర్మదా నది ఒడ్డున ఇసుకని తీసుకొచ్చి, మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు ఏం చేయాలంటే ఇసుక తీసుకొచ్చి ఇచ్చేవాడు ఆయన. జరిగిన సంఘటన మీ కళ్ళ ముందే ఉన్నాయిగా. దాదంటే నమ్మకం లేనటువంటి కలెక్టర్స్, విదేశీ కలెక్టర్లు వాళ్ళ గెజెట్ లో రాశారు, ఇలా జరిగింది నా కళ్ళ ముందే. అది చేయొచ్చు, ఆ విశ్వకర్మ కిరణమే, ఆ బొమ్మ మాత్రం పెట్టుకున్నాం మనం. కానీ ఎందుకు వచ్చిందో అద్భుతంగా వచ్చింది. మరి విశ్వకర్మ కిరణమే ఇప్పుడు జరుగుతున్న కిరణం, ఇంకొక 5-6 వేల సంవత్సరాల వరకు ఆ కిరణమే తన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని ఆ విశ్వకర్మ అనేటువంటి పేరుని, ఆ విశ్వకర్మ అనేటువంటి వేద మంత్రాలని విధమని చెప్పేది. కానీ ఆ యాంగిల్ మీరు అర్థం చేసుకోండి, ఆ విశ్వకర్మ కిరణాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే, లారీ మహాశయని ఆయన గురువు హిమాలయాలకు పిలిచాడు. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది, ఆయన కొండ మీద నుంచి రా అన్నాడు. భయపడ్డాడు ఈయన. సరే ఆ పక్కన ఉన్నటువంటి హిమాలయన్ దారి చూపేవాళ్ళు ఉంటారు కదా, ఏమీ భయపడకండి, ఆయన చాలా మంచి ఆయన, మేమందరం మాకు ఏ ఆపద వచ్చినా ఆయన దగ్గరికి వెళ్తా ఉంటే ఈయన ధైర్యం చేసి వెళ్ళాడు. గురువు దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం కూడా కావాల్సి వస్తుంది. వెళ్ళాడు. వెళ్ళాక ఎన్నాళ్ళు చేసేవా నీకోసం అంత క్లీన్ గా తోమి, లారీ మాసే ఇదివరకు జన్మలో ఉంచుకున్నటువంటి కమండలాలు అవి ఆయన గురువు కడిగి నీట్గా పెట్టేవాడు. నేను గురువును కదా, నాకు అందరూ చేయాలని ఏం కాదు, మరి ఏం గురువులో ఏం శిష్యులు అంటే, లారీ మహాశయ అప్పుడు శరీరం వదిలేసి మళ్ళా ఈ శరీరంలో 40 ఏళ్ల వాడయ్యాక వెళ్ళాడు. అంతకుముందు ఆయనకి ఏం లేదు ఆధ్యాత్మికత గురించి. అంచేత మేము చిన్నప్పుడు నేర్చుకోలేదు మాస్టర్, ఇప్పుడు నేర్చుకోం మేము, ఇంకో బర్త్లో చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం, ఇప్పుడు వదిలేయండి అనక్కర్లే. లారీ మహాశయ కూడా సివివి కూడా వాళ్ళ 40 ఏట వరకు మామూలు మనుషులుగానే జీవించారు వాళ్ళు. తర్వాత వచ్చారు వాళ్ళ గురువులు. సరే వీడు వెళ్ళాడు అక్కడికి. వెళ్తే ఏమయ్యా నీకోసం నేను ఎదురు చూస్తున్నాను, పిలిస్తే గాని రావా అన్నాడు. సరే నువ్వు వెళ్ళి ఆ పక్కనే ఒక సెలయేరు ప్రవహిస్తోంది, దాంట్లో స్నానం చేసి రా అన్నాడు. స్నానం చేసి వచ్చాక అక్కడ ఏముంది, బంగారపు కోట ఉంది. తక్షణమే సృష్టించాడు విశ్వకర్మ కిరణం అది. అంచేత ఆ విశ్వకర్మ కిరణాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఇక్కడ మీరు ఎలా ఉపయోగించుకుంటామో ప్రాక్టీస్ చేస్తే, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ యాంగిల్లో చేయకుండా ఉత్తినే కళ్ళు మూసుకుని ఇక్కడ కూర్చుని దీక్షలకి దానికి వచ్చారనుకోండి, నేను చెప్పటం మిగతా వాళ్ళు చెప్పటం వేస్తే. నేను చెప్పేది నా వాళ్ళు నేర్చుకోవాల్సింది సైన్సే. ఇంకా మిగతా ఎడ్యుకేషన్ ఎంత కష్టపడి నేర్చుకుంటున్నారో, మిగతా ఎడ్యుకేషన్కి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉచితంగా ఎలా వస్తుంది మీకు, ఉచితంగా ఎలా నేర్పమంటారు, MBBS డిగ్రీ ఫ్రీగా మీరు తెచ్చేసుకోండి చూస్తాను. తెచ్చుకోలేరు మీరు. ఇచ్చంటే వాడు ఫ్రీగా చెప్పినా ల్యాబొరేటరీ కావాల్సినటువంటి పరికరాలు కావాలి, ల్యాబొరేటరీ కావాల్సినటువంటి కెమికల్స్ కావాలి, దానికి కావాల్సినటువంటి వసతి కావాలి, దానికి కావాల్సినటువంటి వనరులు కావాలి, మరి దీనికి ఎంత కావాలి. సౌండ్ అండ్ కలర్ ఇంజనీరింగ్, ఇది శబ్దము రంగు వాటి మీద నడిచేటటువంటి అద్భుతమైనటువంటి సాధనలు. ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం, దానికి కావాల్సిన మెషిన్స్ కూడా మనమే తయారు చేసుకోవాలి. ఇది మనసులో ఉంచుకోండి. అందుకని ఈ క్లాసులో క్లింబేజ దీక్ష బాగానే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో మర్చిపోయారేమో అని నా డౌట్ వచ్చింది. అంచేత ఎందుకు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నాం మనం, అదే ఈ శరీరంగా మారింది. ఏది ఈ శరీరంగా ఏది మారింది, సూర్యకిరణాలు. ఆ సూర్యకిరణాలు మొట్టమొదట మన హృదయంలోకి ప్రవేశిస్తాయి. అందుకని హృదయంలో సూర్యుడున్నాడని చెప్పుకుంటాం. గమనించుకోండి దాన్ని. సూర్య హృదయం ఆదిత్య హృదయం అంటున్నా కారణం ఏంటి అంటే, సూర్యుడు యొక్క శక్తి ఎప్పుడు కూడా హృదయం నుంచే ప్రసరిస్తుంది. అందుకనే మనం ఈ సూర్య నమస్కారాలు చేస్తున్నా, ఆది నమస్కారాలు చేస్తున్నా ఏం చెప్తా అంటే, సూర్యుడు హృదయంలో ఉన్నాడు అని. ఆ సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి రెండు కేంద్రాలు ఉన్నాయి, ఒకటి బుధుడు, ఒకటి శుక్రుడు. విశుద్ధి చక్రం దగ్గర శుక్రుడు, మణిపూరకం దగ్గర బుధుడు. యోగ విద్య ఏం చెప్తోంది అంటే, సూర్యుడు యొక్క కిరణాలు 7 రెట్లు ఎక్కువ మన పృథ్వీ కంటే శుక్రుడి మీద పడుతుంది. 3.5 రెట్లు ఎంత ఎక్కువ నాకు కరెక్ట్ గా ఎప్పుడు గుర్తులేదు బుధుడి మీద పడుతుంది. దగ్గరగా ఉన్నాడు కదా, మరి హృదయానికి దగ్గరగా ఉన్నాయి కదా, మరి ఇక్కడ 7 రెట్లు ఎక్కువ ఎందుకు పడుతుందో, ఇక్కడ 3.5 రెట్లు ఎక్కువ ఎందుకు పడుతుందో మరి మీరు కళ్ళు మూసుకుని ఆలోచించవలసినటువంటి విషయాలు అవి. ఇంకాస్త పైకి ఎక్కితే గురుగ్రహం, ఇంకాస్త కిందకు వస్తే చంద్రగ్రహం, ఇంకాస్త పైకి వెళ్తే కుజగ్రహం, ఇంకాస్త కిందకెళ్తే శనిగ్రహం, ఇంకాస్త కిందకెళ్తే రాహువు, ఇంకాస్త పైకి వెళ్తే కేతు. ఇవన్నీ కూడా సూర్యుడు కిరణాలు ఉంటేనే ప్రతిస్పందిస్తాయి. హృదయం ఆగిపోతే ఈ చక్రాలు ఏమి పనిచేయవు. ఈ భావన మీకు నిరంతరం ఉండాలి. ఏం చేస్తున్నాం ఆ చక్రాలతో? అంచేత మొత్తం క్లీంబీజ సాధన ఏ చక్రాల గురించి చెప్పుకున్నాం మనం? మూలాధారము, స్వాధిష్టానం అంటే ఏ గ్రహాలు అంటే ఏ కిరణాలు అన్నమాట సూర్యుడివి. మరి సూర్యకిరణ విజ్ఞానమే చెప్పుకుంటున్నాం మనం. సుషుమ్న సురాధన అనేది చంద్రుడిది, విశ్వవ్యచ అనేది శనిది. కానీ ఈ శని శుక్రుడితో కలిస్తే, ఈ శుక్రుడు గురుడు కలిస్తే ఏం చదువుకున్నాం? దేవయాని కథలో, కచదేవయాని కథలో అమృతత్వ ప్రాప్తి ఎలా ఉంటుంది? శుక్రుడు వద్దకి గురుగ్రహం యొక్క, బృహస్పతి యొక్క కొడుకు వెళ్తాడు అమృతత్వ విద్య నేర్చుకోవటానికి. అది ఎక్కడ జరుగుతుంది? ఆ దేవయాని మార్గం అది మన శరీరంలోనే జరుగుతుంది. అది ఎక్కడో వెళ్ళిపోకండి, మళ్ళీ ఆ బయట ఎక్కడున్నాడో, కుజగ్రహం ఎక్కడుందో, గురుగ్రహం ఎక్కడుందో వెళ్తే అక్కడికి ఇప్పుడు వెళ్ళలేము, వెళ్ళినా మనం జీవించలేము అక్కడ. కానీ ఇక్కడ మీరు పట్టుకోగలరు దాన్ని, ఆ సింబాలిజం. ఆ గ్రహాలు ఎందుకున్నాయి అక్కడ? శని అక్కడే ఎందుకున్నాడు? శనికి మూలాధారానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శుక్రగ్రహానికి శనిగ్రహానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇంచంటే రెండు విశ్వవ్యచాకిరణాలే, శుక్రగ్రహము విశ్వవ్యచాకిరణమే, శని విశ్వవ్యచాకిరణమే. మరి ఇవంతా చెప్పినవేగా, నేనేం ఇవంతా చెప్పలేదా మీకు? మరి ఈ లింక్ మీకు అర్థమైందా? క్లీన్ బీజం లాగి పారేశారు మీరు. అది ఆలోచన కోంపట్టని చెప్పటంలే, ఇది ఆలోచించే విధానం. మీకు సూర్యుడు గుర్తుంటే అసలు మీరు దారి తప్పరుగా. శని అని కాదు అక్కడ మీరు చూడాల్సింది, సూర్యుడు యొక్క విశ్వవ్యచాకిరణము. చంద్రుడు అన్న మాట మీరు మర్చిపోవాలి. సుషుమ్న సురాధన కిరణాలు, బుధుడు అనేటటువంటి మాట మర్చిపోవాలి మీకు. విశ్వకర్మ అనేటటువంటి కిరణాలు, నక్షత్రాలు అనేటటువంటి మాట మర్చిపోవాలి మీరు. అంటే హరికేశు కదా, హరికేశు కిరణాలు. మరి 27 నక్షత్రాలతో 27 జ్యోతులతో మనం యజ్ఞం చేస్తూ ఉంటే ఆ హరికేశ కిరణాన్ని పట్టుకోవాలి అనేటటువంటి భావం మనకు వస్తుందా యజ్ఞం దగ్గర? అవసరం. ఆ లింక్ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మార్పులు ఈ వారం రోజుల్లోనే జరిగిపోతాయి. అందుకే భాగవతం గ్యారంటీ ఇస్తోంది, భాగవత సప్తాహం చాలు మారిపోవటానికి. ప్రేత యోనిలో ఉన్నటువంటి వాడు మీకు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మీరు చేసుకోవాలని కూడా ఏం మాట్లాడటలేవాళ్ళు. ఆ కథ పేరు నాకు, వాడు తమాషా పేరు ఆ రాక్షసుడు, పేరు ఏదోతేనే వాడు ఎన్ని రకాల పిచ్చి పిచ్చి పనులు చేయగలడు జీవితంలో, అన్ని చేస్తాడు వాడు. చేసేసరికి సహజంగా ఎక్కడికి వెళ్తాడు వాడు? అధమాధమైనటువంటి ఒక యోనికి, ప్రేత యోనికి వెళ్ళి నానా బాధలు పడుతూ ఉంటాడు. అప్పుడు వాడి తమ్ముడు దగ్గరికి వచ్చి, బాబు నువ్వు భాగవతం కథ చెప్పు, నువ్వు ఆ కథ వింటే ముక్తి వస్తుందన్నారు. అంటే సరే అని వారం రోజులు ఆయన కథ చెప్తాడు. ఆ వారమే మీకు ఇక్కడ చెప్పేది, ప్రతిసారి ఒక వారం వారం చేద్దాం మనమని. ఒక్కొక్క రోజు అక్కడ ఏంటంటే 7 కడుపులు ఉన్నటువంటి ఒక వెదురు బొంగులోకి దూరుకొచ్చిందట ఆ ప్రేతం. మన ప్రేతం కూడా 7 కడుపులు ఉన్న వెదురు బొంగులోకి, ప్రేతం అంటే ఆత్మని కూడా ఒక అర్థం ఉంది. ప్రతిదానికి మీరు భయపడిపోకండి, ప్రేతం అనే మాట విని. మొదటి రోజు టప్ మూలాధార చక్రం పట్ అనాలి. తెలియదు మీనే ఎంతమంది మూలాధార చక్రం పట్టందో. తర్వాత స్వాధిష్టాన చక్రం పట్ అనాలి. అలాగే 7 రోజుల్లోనూ 6 చక్రాలు పట్టయిపోయి 7 రోజు వాడు ఆ పరిపూర్ణతోటి సూర్య విజ్ఞానాన్ని నేర్చుకోగలిగాడు అని భాగవత కథ చెప్తోంది. అంటే 7 రోజులు చాలు దీనికి. మీరు ఆ మనస్సుతో వస్తే, ఆ జ్ఞానం ఇది నేర్చుకోవాలి అనేటటువంటి విధానంతో వస్తే మీకు 20 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఇప్పుడే ఉంది. ఇది కాకుండా ఎన్ని జన్మలు బట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ఉందో, లేకపోతే ఇది ఇలా కూర్చుని వినం కదా. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మిగతా ప్రాబ్లమ్స్ మీకు చాలా ముఖ్యం అనిపిస్తే, ముఖ్యం అనిపించనివ్వండి, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళ టైం, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇది చాలా ముఖ్యం అనుకున్న వాళ్ళు సాధనా క్యాంప్కి వచ్చేటట్టు చూడండి. ఎలా వస్తారు అనేది ఆలోచించుకోండి. ఆ వచ్చేవాళ్లు ఆ 7 రోజులు పరిపూర్ణ సమర్పణతో, మాకు మిగతా మేము అక్కర్లే, ఇదేదో టప్ టప్ అనిపించుకుని వెళ్ళిపోతాం అనేటటువంటి అవగాహనతో కనుక వస్తే టప్ టప్ అనిపించేస్తాను. నేనే అనిపించాను, మళ్ళా మీకే జరుగుతుంది అది. నేనేంటి చేసేదేదు, జరిగేదేదో పెద్ద పులే చేస్తుంది, ఆ సూర్యుడే చేస్తాడు. ఆ సూర్యుని మాత్రం దయచేసి మరవకండి. కళ్ళు మూసుకుని నడువు నిటారుగా ఉంచుకోండి. ఇంతవరకు చెప్పినటువంటి విషయాలను సమగ్రంగా రాసుకోండి. ఒక్కసారి ఊహించుకోండి చెప్పిందేదో. ఇది ఒక విధంగా మన శిబిరానికి ఇంట్రొడక్టరీ చాప్టర్. ఉంచేత దాన్ని తయారు చేయండి. దీన్ని ఒక 5 నిమిషాలు మన మనస్సుని స్థిమితంగా ఉంచుకుని చెప్పింది ఏంటి వినండి. మళ్లీ చెప్తున్నట్టు